ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చేను కబుర్లు కార్యక్రమ శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకు ప్రస్తుత కాలంలో రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్న మొక్కజొన్న పంటలలో వచ్చే కత్తెర పురుగును ఎలా నివారించాలో తెలియజేయడానికి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల జగిత్యాల నుండి విద్యార్థులు మీ ముందుకు వచ్చారు. మనం ఇప్పుడు కత్తెర పురుగును రైతులు ఏ విధంగా నివారించాలో తెలుసుకుందాం. ఇందులో చిన్నమ్మగ అమూల్య, రామయ్యగ శివకుమార్ మరియు రంగమ్మగ రుచిర హరిప్రియ చేయబోతున్నారు.
ఏమైంది రామయ్య, బాగా దిగాలుగా ఉన్నావు, ఒంట్లో బాగా లేదా ఏంటి? వారం రోజుల నుండి ఇంటికి తాళం వేసి ఉంది, ఎక్కడికైనా ఊరెళ్లారా?
అదేం లేదు చిన్నమ్మ, ఇప్పుడే ఆసుపత్రి నుంచి వస్తున్నాను.
అయ్యో ఏమైంది రామయ్య, ఆరోగ్యం బాగా లేదా ఏంది? ఇంతకీ ఏమన్నారు ఆసుపత్రిలో?
నా కొడుకు విజయ్ కి జ్వరం వచ్చిందని టౌన్ కు తీసుకెళ్తే వాళ్ళు పరీక్షలు చేసి టైఫాయిడ్ వచ్చిందన్నారు చిన్నమ్మ. జ్వరం బాగా ఎక్కువగా ఉందని వారం రోజులు ఆసుపత్రిలోనే ఉంచుకున్నారు.
ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా, ఇంకా ఎందుకు అంత బెంగ పెట్టుకున్నావు?
నా బెంగంతా నా కొడుకు గురించి కాదమ్మా, నా చేతికొచ్చిన మొక్కజొన్న పంట గురించే.
ఏమైంది రామయ్య పంటకు, ఏమైనాది?
ఏమో చిన్నమ్మ, ఏమీ అర్థం కావడం లేదు. పంట అంతా గేదెలు మేసినట్టుగా కనబడుతుంది, దగ్గరగా చూస్తే లోపలంతా ఏవో లద్దె పురుగులున్నాయి.
ఏంటి రామయ్య నువ్వు చెప్పేది, నిజంగా నువ్వు చెప్పినట్టు గేదెలు మేసినట్టుగా ఉందా పంటంతా?
ఆ అవును చిన్నమ్మ.
పద నీ చేను ఊరికి దగ్గరే కదా, ఓసారి వెళ్లి చూసొద్దాం.
చూడు చిన్నమ్మ పంటంతా ఎలా అయినాదో.
రామయ్య నీ పంటకి కత్తెర పురుగు సోకినట్టుంది, దీన్ని ఇంగ్లీష్లో ఏదో అంటారని కూడా చెప్పారే మన వ్యవసాయ అధికారి.
ఏంటి చిన్నమ్మ నువ్వు చెప్పేది, పోయిన ఏడు మన పక్క రాష్ట్రంలో వచ్చిందని చెప్పావు పేపర్లో, నువ్వు చదివితే అదేనా ఏంది ఈ పురుగు?
ఆ అవును రామయ్య.
అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు చిన్నమ్మ ఇది కత్తెర పురుగే అని?
అసలు విషయం చెప్పడం మర్చిపోయాను రామయ్య, నీ కొడుక్కి ఆరోగ్యం బాగా లేదని నువ్వు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది కదా. మీరు వెళ్లిన మరుసటి రోజే మన మండల వ్యవసాయ అధికారి గారు వాళ్ల సిబ్బంది అంతా కలిసి మన ఊళ్ళో కత్తెర పురుగు గనక మొక్కజొన్నలో సోకినట్లయితే తీసుకోవాల్సిన సంరక్షణ చర్యలు మరియు దానిని గుర్తించడము ఎలా అన్న అంశాలను గురించి వివరించారు.
ఇంతకీ ఆ వ్యవసాయ అధికారి గారు మరియు వాళ్ళ బృందం ఏం చెప్పారు చిన్నమ్మ?
అదే చెప్తున్నాను రామయ్య, మన పంట పొలాలలో గాని మొక్కజొన్నలో గాని కత్తెర పురుగు గనుక సోకినట్లయితే ముందుగా అది కత్తెర పురుగా లేక వేరే ఏదైనా చీడపీడన అని నిర్ధారించుకోవాలన్నారు.
మరి ఆ కత్తెర పురుగుని గుర్తించడం ఎలా చిన్నమ్మ?
అదే చెప్తున్నాను రామయ్య, నీకేమో తొందర ఎక్కువాయే, అందుకే మొన్న శిక్షణ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి గారు నిన్ను గుర్తు చేశారు.
నన్నా? అవునవునులే, ఆ వ్యవసాయాధికారి గారు నన్ను 100 మందిలోనైనా గుర్తుపట్టగలరు.
ఏంటి రామయ్య ఆయన దగ్గర అప్పేమైనా తీసుకున్నావా ఏంటి, అంత పక్కాగా చెప్తున్నావు?
అప్పేం లేదులే చిన్నమ్మ, పోయిన నెల నా వరి పొలాన్ని సందర్శించినప్పుడు పొలం గట్టుపైనటువంటి పురుగు మందు డబ్బాలను చూసి ఇంత ఎక్కువగా మందులను కొడితే అప్పు కాకపోతే ఇంకేమైతుందని చెప్పి నా వరి పొలంలో ఏ దశల్లో ఏ మందును ఎంత మోతాదులో పిచికారీ చేస్తే అప్పుల పాలు కాకుండా ఎలా ఉండాలో చెప్పాడు, అందుకే అలా గుర్తు పెట్టుకున్నాడు మన వ్యవసాయాధికారి గారు.
రామయ్య ఇటు చూడు, ఈ మొక్కజొన్నలో ఉన్న పురుగులను చూడు, తల వెనుక భాగంలో ఆంగ్ల అక్షరంలోని వై ఆకారం గల గుర్తు ఉంది, చూసావా?
ఏమో చిన్నమ్మా నేను చదువుకోలే కదా, నాకేం తెలుసు, ఆ గుర్తు కాని ఏదో గుర్తు అయితే ఉంది.
చూడు రామయ్య, నీ పంటంతా గేదెలు మేసినట్టుగా కనబడుతుంది. పురుగు తల భాగంలో వై ఆకారం గల గుర్తు ఉంది. అంతేకాకుండా లద్దె పురుగుల యొక్క విసర్జిత పదార్థాలు కూడా కనబడుతున్నాయి. చూడు, ఇది ఖచ్చితంగా కత్తెర పురుగే.
అయ్యో చిన్నమ్మా, నా పంటంతా నీలపాలైనట్టేనా? ఈ కత్తెర పురుగు వ్యాపిస్తే పంటను నాశనం చేస్తుందని విన్నాను.
అదేం లేదు రామయ్య, భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని మనం నివారించుకోవచ్చని వ్యవసాయ అధికారి గారు తెలియజేశారు.
ఏమి నివారణో ఏమో చిన్నమ్మా, పక్కనే ఉన్న రంగమ్మ చేను బాగానే ఉందాయే, పైగా ఇప్పుడు ఏవో కర్రలను కూడా అమర్చుతుంది.
అవును రామయ్య, సమయానికి రంగమ్మ కూడా చేనులోనే ఉంది. పద, తన చేనులోకి వెళ్ళొద్దాం.
ఏంటి రంగమ్మ, నీ చేను మల్లెపువ్వులాగా మంచిగా ఉంది, ఇంత బాగా ఎలా ఉంది? ఎన్ని పురుగు మందులు వాడావేంటి?
అదేం లేదు రామయ్య, పోయిన వారం మన గ్రామంలో వ్యవసాయాధికారి గారు చెప్పిన సూచనలే నేను పాటించాను. కత్తెర పురుగు వచ్చే అవకాశం ఉన్నందున ఒకవేళ అది కత్తెర పురుగుగా గుర్తించినట్లయితే మొదట 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనెను కలిపి ఎకరానికి 6 నుండి 8 పంపుల చొప్పున 600 నుండి 800 మిల్లీలీటర్ల ద్రవాన్ని కలిపి పిచికారీ చేయమన్నారు.
మరి చేనులో అక్కడక్కడ కర్రల సాయంతో ఏవో ప్లాస్టిక్ కవర్లను కడుతున్నావు కదా, ఏంటవి?
వీటినే లింగాకర్షక బుట్టలు అంటారు రామయ్య. వీటి వలన మనం కత్తెర పురుగు యొక్క రెక్కల పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు.
చూడు చిన్నమ్మా, వింటున్నాను కదా అని ఏదో ఒకటి చెప్తే నమ్మేస్తానా అనుకోకు, రంగమ్మ నాకేదో కథ చెప్తుంది.
ఏంటి రామయ్య, ఎందుకంత ఆవేశం? నీకు ఏదైనా సందేహంగా ఉంటే నన్ను అడుగు.
అది కాదు చిన్నమ్మా, పంట చేలో ఉన్న లద్దె పురుగు, అదే నువ్వు చెప్పావే కత్తెర పురుగు, ఇందులో వచ్చి ఎలా పడుతుంది?
ఇదిగో చూడు, ఈ బుట్ట కింద భాగంలో 4-5 రెక్కల పురుగులున్నాయి, చూశావా? చూడు రామయ్య, ఈ రెక్కల పురుగులనే తల్లి పురుగులంటారు. ఇవి సాయంకాల వేళల్లో ఆకుల పై భాగంలో గుడ్లు పెట్టడం వలన ఆ గుడ్లు 4-5 రోజుల్లో లద్దె పురుగులుగా మారతాయి. ఈ లద్దె పురుగులే పంటల్లో నష్టాన్ని కలిగిస్తాయి.
ఓ, అదా సంగతి. తల్లి పురుగులని బుట్టల సాయంతో అదుపు చేస్తే లద్దె పురుగులను నివారించుకోవచ్చన్నమాట. అందుకేనేమో నేను ఈ బుట్టలను పెట్టుకోకపోవడం వలన నా చేలో లద్దె పురుగులు చాలా ఉన్నాయి. బహుశా అవన్నీ కత్తెర పురుగులేమో.
ఆ అవును రామయ్య, నీ చేలో ఉన్నటువంటి అన్నీ కత్తెర పురుగులే.
మరి ఇదేంటి రంగమ్మ, ఇక్కడ బకెట్ నిండా నీరుంది, పైగా అందులో కొద్దిగా కిరోసిన్ కూడా పోసావు, ఏంటది?
అవును రామయ్య, మనం అమర్చినటువంటి బుట్టలలో పడే రెక్కల పురుగులను ఇదిగో చూడు, ఈ చివరి గల రబ్బర్ బ్యాండ్ ను తొలగించి ఇదిగో ఇలా నీటిలోకి పురుగులను జారవిడిచాలి.
అరేరే, ఈ రెక్కల పురుగులన్నీ కిరోసిన్ గల నీటిలో పడి కొట్టుకుని చనిపోతున్నాయే. నువ్వు చెప్పింది నిజమే రంగమ్మ, ఈ పురుగులను ఇలా చేయడం వలన మన పంటల్లో గుడ్లు పెట్టకుండా నివారించుకోగలిగితే లద్దె పురుగుల బిడద ఉండనే ఉండదు.
బాగా చెప్పావు రామయ్య.
మరి నా చేనులో లద్దె పురుగులున్నాయి కదా, వాటిని ఎలా నివారించుకోవాలి చెప్పు చిన్నమ్మా.
మన వ్యవసాయాధికారి గారు ఏవేవో మందులు చెప్పారు, అప్పుడు అంతా బాగానే అర్థమైంది. కాని ఆ మందుల పేర్లు నాకు సరిగ్గా గుర్తులేవు. అందుకే నేనే ఓసారి చిన్నమ్మని అడుగుదాం అనుకున్నాను. ఇంతలోనే మీరిటొచ్చారు.
చిన్నమ్మ, మన వ్యవసాయాధికారి గారు చెప్పినటువంటి ఆ సూచనలు మాకు చెప్పి పుణ్యం కట్టుకోవే తల్లి.
సరే చెప్తాలే గాని, బాగా ఎండగా ఉంది, కాస్త ఆ చెట్టు కిందికి వెళ్దాం పద.
నీడ పట్టుకు వచ్చేసాం కదా చిన్నమ్మ, ఇప్పుడైనా చెప్పు.
ఈ కత్తెర పురుగును మొదట అరికట్టడానికి ఇందాక మన రంగమ్మ చెప్పినట్టు ఎకరానికి 4-6 లింగాకర్షక బుట్టలను పెట్టుకోవాలి. తరువాత పంట తొలి దశలో అంటే విత్తనప్పటి నుండి 20 రోజుల పంట కాలం వరకు దీన్ని నివారించడానికి వేప నూనెను ఎకరానికి 6-8 పంపుల చొప్పున 1 లీటరు నీటికి 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ 20-40 రోజుల వ్యవధిలో కత్తెర పురుగును గమనించినట్లయితే ఇమామెక్టిన్ బెంజోయేట్ ను ఎకరానికి 80-100 గ్రాముల చొప్పున కలిపి 6-8 పంపులను పంట బాగా తడిసేలా పిచికారీ చేసుకోవాలి. లేదా కొరాజిన్ అనే పురుగు మందును ఎకరానికి 65 మిల్లీలీటర్ల చొప్పున 6-8 పంపులను పిచికారీ చేసుకోవాలి.
అవును చిన్నమ్మ, కొరాజిన్ అంటే మనం వరి పంటలో కాండం తొలుచు పురుగును నివారించడానికి వాడతాం, అదే కదా?
ఆ అవును రామయ్య, అదే. అంతేకాకుండా కత్తెర పురుగు యొక్క ఉధృతిని బట్టి 3G గుళికలను ఎకరానికి 4-6 కిలోలు మొక్క సుడులలో వేయడం వలన కూడా బాగా అరికట్టవచ్చు. అంతేకాకుండా మన వ్యవసాయ అధికారి గారు ఒక గమ్మత్తైన విషయం కూడా చెప్పారు.
ఏంటి చిన్నమ్మా గమ్మత్తైన విషయం, నాకు కూడా చెప్పు.
చెప్తున్నా విను. 2 కిలోల బెల్లం మరియు 10 కిలోల తవుడును తగినంత నీటిని పోసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇదంతా రేపు ఉదయం కత్తెర పురుగును అరికట్టే చర్యలు చేపడతాం అనగా ఈరోజు సాయంత్రం వేళలో బాగా కలిపి పెట్టుకోవాలి.
అదేంటి చిన్నమ్మా, ఒక రోజు ముందుగానే ఇలా ఎందుకు చేసుకోవాలి మనం?
మంచి ప్రశ్న అడిగావు రామయ్య. ఇలా ఒక రోజు ముందుగా చేసుకోవడం వలన బెల్లం మరియు తవుడు రాత్రంతా బాగా పులిసిపోతుంది. అప్పుడు ఇటువంటి పదార్థాన్ని లద్దె పురుగులు తినడానికి బాగా ఇష్టపడతాయి.
అదేంటి చిన్నమ్మా, ఈ బెల్లం మరియు తవుడును బాగా తింటాయి, సరే అసలు ఎలా తింటాయి, ఎలా చనిపోతాయి? ఇందులో ఏమైనా మందు కలుపుతారా ఏంటి?
అదే, అందుకే నీకు ఇది వరకే ఓ గమ్మత్తైన విషయం మన వ్యవసాయ అధికారి గారు చెప్పారు అన్నా కదా, చెప్తాను విను. మరుసటి రోజు ఉదయం పంట చేనుకు వెళ్లడానికి ఓ గంట ముందు థయోడికార్ప్, అదే మార్కెట్ లో దొరుకుతుందే లార్విన్ అనే మందును, ఎకరానికి 100 గ్రాములను బాగా పులుసు పెట్టిన బెల్లం తవుడులో బాగా కలిపి చిన్న చిన్న పిల్లలాడుకునే గోళీల మాదిరిగా తయారు చేసుకోవాలి. తరువాత ఈ విషపు ఎరగా తయారు చేసినటువంటి గోళీలను మొక్కజొన్న సుడులలో వేసుకోవాలి.
అంటే చిన్నమ్మ, ఈ గోళీలు విషపీరలుగా పనిచేయడం వలన లద్దె పురుగులు తిని చనిపోతాయన్నమాట.
అంతే రామయ్య.
ఆ రోజు వ్యవసాయ అధికారి గారు ఇచ్చినటువంటి శిక్షణ కార్యక్రమం చివరిలో మా అయ్య కేకలేయడంతో అయ్యకు అన్నం పెట్టడానికి నేను వెళ్లిపోయాను. కార్యక్రమం చివరిలో ఇంకా ఏమైనా పద్ధతుల గురించి తెలియజేశారా?
అవును రంగమ్మ, మీకు చెప్పినటువంటి నివారణ చర్యలే కాకుండా సహజమైన పద్ధతిలో అంటే పంట మార్పిడి చేసుకోవడం, పంటకు మధ్య తగినంత ఎడం పాటించడం, సరైన సమయంలో విత్తనాలను విత్తుకోవడం, ఎరువులను తగు మోతాదులో వాడటం, ఒకవేళ చీడపీడలు పంట పొలాలకు ఆశించినట్లయితే క్రిమి సంహారక మందులను తగిన మోతాదులో వ్యవసాయ అధికారి గారి సూచనల మేరకే వాడుకోవడం వలన కూడా మన పంట పొలాల్లో వచ్చేటటువంటి చీడపీడలను నివారించుకోవడమే కాకుండా అప్పుల బారిన పడకుండా కూడా మనల్ని మనం రక్షించగలం అని వ్యవసాయ అధికారి గారు తెలియజేశారు.
చాలా సంతోషం చిన్నమ్మా. ఆ శిక్షణ కార్యక్రమంలో నేను లేకపోయినా నా పంటని ఎలా కాపాడుకోవాలో బాగా వివరించి చెప్పావు. బాగా పొద్దెక్కినట్టుంది. నేను వెంటనే టౌన్కు పోయి నువ్వు చెప్పినటువంటి మందులను కొనుగోలు చేసి రేపు పొద్దున్నే నా పంటకు పిచికారీ చేస్తాను.
మనం కూడా ఇంటికి బయలుదేరదాం పద చిన్నమ్మ. బారెడు పొద్దుపోయింది, రంగయ్య ఎలాగూ మనతో వచ్చేలా లేడు.
అవునవును పద పద, అసలే మీ బాబాయ్ ఇంటికాడ లేడాయే, గిత్తలకు మేత వేయాలి, పోదాం పద.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేలుక బుర్లు.
ఈరోజు మన చేనుకబుర్ల అంశం ప్రపంచ పర్యావరణ దినోత్సవం. జూన్ 5వ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1972 ప్రకటించినప్పటి నుండి ఏదేని ఒక నిర్ణీత నగరంలో పర్యావరణానికి సంబంధించిన అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది. ఈ అంతర్జాతీయ సమావేశంలో పర్యావరణానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలను చర్చించడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పలు మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తుంటారు. 1972 స్థాపించబడిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ పథకం కూడా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేశారు. రాజకీయ నాయకులకు, ప్రజలకు అప్రమత్తతను పెంచే దిశగా తగు చర్యలను చేపడుతుంది. 1972 నుంచి క్రమం తప్పకుండా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. మన చుట్టూ ఉండే గాలి, నీరు, నేల, వాతావరణం, వివిధ రకాల మొక్కలు, రకరకాల జంతువులు, వీటన్నింటినీ కలిపి పర్యావరణంగా పేర్కొనవచ్చు. మనం బ్రతకడానికి గాలి, నీరు, నేల, ఆహారం అవసరం. చెట్లు, పక్షులు, జంతువులను మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు కావలసినవి వాటి నుండే దొరుకుతాయి. అవి క్షేమంగా ఉంటేనే మనం కూడా క్షేమంగా ఉంటాం. ప్రకృతిలోని ప్రతి ప్రాణికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రపంచంలోని ప్రతి జీవికి శక్తి సూర్యుని నుండి లభిస్తుంది. మొక్కలు సూర్యుని శక్తి వలన కిరణజన్య సంయోగక్రియ వల్ల ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. భూమిపై నివసించే రకరకాల జీవులు ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తున్నాయి. అన్ని జీవరాశులకు ప్రధానంగా ఆహారం మొక్కల నుండి అందుతోంది. జీవుల మధ్య ఉండే పర్యావరణ సంబంధాల్లో ఇటీవల కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. మన దేశంలో హరిత విప్లవం తరువాత వ్యవసాయ రంగంలో పంట దిగుబడి పెంచేందుకు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం చాలా ఎక్కువైంది. దీనివల్ల పంట దిగుబడి పెరిగింది కానీ గాలి, నీరు, నేల కలుషితమైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా నేడు పర్యావరణంపై ప్రత్యేక దృష్టి సారించారు. 1972 జూన్ 5వ తేదీన స్వీడన్లో జరిగిన అంతర్జాతీయ పర్యావరణ సదస్సు వార్షికోత్సవాన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తించేలా ఈ దినం ప్రాధాన్యతను సంతరించుకుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా పెరుగుదల ఒక ప్రధాన సమస్యగా తయారైంది. సౌకర్యాల కోసం ఎదురుచూసేవారి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వాలు కల్పించే ప్రాథమిక సౌకర్యాలు అందరికీ అందడం లేదు. అపరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్య సమస్యల కారణంగా రోజురోజుకు దారిద్ర్యం పెరిగిపోతోంది. ఉద్యోగ, ఉపాధి పనులకు వెతుక్కుంటూ గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస రావడం వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినడమేగాక సౌకర్యాల లేమితో పట్టణాలు, నగరాలలో మురికివాడలు పెరిగిపోతున్నాయి. వీటి వల్ల పర్యావరణంపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. కాగా ప్రతి పనికి శక్తి వనరులు అవసరం. వంట పనుల కోసం యంత్రాలు, వాహనాలు నడపడానికి, వ్యవసాయానికి ఫ్యాక్టరీలు, గృహాలలో విద్యుత్ అవసరాల కోసం, ఇలా ప్రతి పనికి ఇంధనం తప్పనిసరిగా అవసరం. ఆధునికీకరణలో భాగంగా పరిశ్రమలు పెరగడంతో ఇంధన వనరుల ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాని పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా శిలాజ ఇంధనాలు, థర్మల్ విద్యుత్, జల విద్యుత్ తగినంతగా ఉత్పత్తి కావడం లేదు. పెరుగుతున్న జనాభా వల్ల ఇంధన వాడకం మీద మరింత ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బొగ్గు, పెట్రోలియం, డీజిల్ నిల్వలు తగ్గిపోతున్నాయి. దీనికి తోడు వీటి ఉత్పత్తి సమయంలో కాలుష్యం కూడా ఏర్పడుతోంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శిలాజ ఇంధనాలు అంతం అయిపోకముందే వాటిని కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించాలి. ముఖ్యంగా ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చి ఇంధన వాడకం తగ్గించడమే కాక వృధాను అరికట్టాలి. కాగా నేటి నాగరిక జీవనంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా ఎంతో అవసరం. పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే ఇవి వీలైనంత కాలుష్యాన్ని ఘన, ద్రవ, వాయు రూపంలో చుట్టూ పరిసరాల్లోకి వదులుతున్నాయి. ప్రతి పరిశ్రమ ముడి పదార్థాలను ప్రకృతి నుండే తీసుకుంటున్నవి. ఉత్పత్తి క్రమంలో పరిశ్రమలు వస్తువులతో పాటు కాలుష్యాన్ని కూడా పుట్టిస్తున్నాయి. ఈ వ్యర్థాలు కొన్ని నీటిలో కరిగి రసాయనిక మురికి నీరుగా, కొన్ని ఘనరూపంలోని విషరసాయనాలుగా, మరికొన్ని రసాయనాలను కలియబెట్టినప్పుడు విషవాయువులుగా పరిశ్రమల చుట్టూ కమ్ముకుంటున్నాయి. పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల గాలి, నీరు, నేల కలుషితమవుతున్నాయి. వ్యర్థాల శుద్ధికి ప్రత్యేకంగా సౌకర్యాలు ఉన్నప్పటికీ చాలా పరిశ్రమల్లో ఇప్పటికీ వ్యర్థాలను శుద్ధి చేసే సదుపాయాలు లేవు. దీనివల్ల పర్యావరణానికి పెద్ద ఎత్తున హాని జరుగుతోంది. నీళ్లలో ఉన్న రసాయనిక వ్యర్థ పదార్థాలను వడగట్టి పెద్ద పెద్ద ట్యాంకర్లలో కదలకుండా ఉంచి వేరే రసాయనాలతో స్థిరీకరించి రకరకాలుగా ఆ మురికి నీటిని శుద్ధి చేసి మొక్కల పెంపకానికి వాడాలి. అలాగే పొగగొట్టాలను ఎక్కువ ఎత్తులో ఉంచి పొగ వదిలేలా ఏర్పాట్లు చేయాలి. విషరసాయన వ్యర్థ పదార్థాలను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కాల్చి బూడిద చేయాలి. ఒకే ప్రాంతంలో చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నట్లయితే వీటన్నింటినీ ఒకే చోట శుద్ధి చేసే ఏర్పాట్లు చేసుకోవచ్చు. మార్పు మానవ జీవితంలో ముఖ్యమైన అంశం అయినప్పటికీ అది ఆహ్వానించదగినదిగా ఉండాలి. అభివృద్ధి అనేది వినాశనానికి దారితీయరాదు. ఉదాహరణకు అభివృద్ధి పేరుతో విస్తరిస్తున్న నగరాలు చిత్తటి నేలను ఆక్రమించి ఎన్నో జీవరాశులకు నిల్వ నీడ లేకుండా చేస్తున్నాయి. ఇటీవల ప్లాస్టిక్ క్యారీబ్యాగుల వాడకం ఎక్కువైంది. ఇవి పర్యావరణాన్ని ఎంతగానో దెబ్బతీస్తున్నాయి. ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో కాగితం, బట్టతో తయారు చేసిన సంచులు వాడేలా ప్రోత్సహించాలి. క్యారీబ్యాగులు అందుబాటులోకి రాకముందు ఏ విధంగా సరుకులు తెచ్చుకునేవారో అదే పద్ధతిని పాటించాల్సిందిగా ప్రచారం చేయాలి. పర్యావరణ కాలుష్యంలో నీటి కాలుష్యం ప్రధానమైంది. మనం బ్రతకడానికి నీరు అవసరం. భూమి మీద 3 వంతుల నీరు, 1 వంతు భూభాగం ఉన్న సంగతి తెలిసిందే. 3 వంతుల నీళ్లు ఉన్నా మనకు ఉపయోగపడేది 1% మాత్రమే. చెరువులు, నదులు, భూగర్భంలో ఉన్న నీరు తాగేందుకు ఉపయోగపడుతున్నాయి. ఒకే 1 భాగం నేలలో మనం 3 వంతులు ఉన్న నీటిని కలుషితం చేస్తున్నాం. మంచినీటితో పాటు కోట్ల జీవులకు ఆవాసమైన సముద్ర జలాలను కూడా మురికిమయం చేస్తున్నాం. భూమిపై ఉన్న నీరు సూర్యుడి వేడి వల్ల ఆవిరై తిరిగి వర్షం రూపంలో భూమికి చేరుతోంది. మనం వాడిన నీరు మురికి నీళ్లుగా మారి మళ్లీ ఆవరణ వ్యవస్థలోకే చేరుతున్నాయి. వాటిల్లో ఉండే రసాయనాలు చేపల్లోకి చేరి, అలాగే ఆ చేపలను తినే అన్ని రకాల జీవుల్లోకి చేరి, ఒక జీవి నుండి మరో జీవికి కాలుష్యం విస్తరించి మొత్తం ఆవరణ వ్యవస్థకే నష్టం కలిగిస్తోంది. పట్టణాల్లో, నగరాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీళ్లను పొదుపుగా వాడి వృధాను తగ్గించాలి. మంచినీటి కొళాయిలు, బోరింగుల చుట్టూ మురికినీటి గుంటలు ఏర్పడకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన సురక్షిత నీటిని త్రాగాలి. పర్యావరణ కాలుష్యంలో గాలి కాలుష్యం కూడా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వల్ల కాలుష్యం ఎదురవుతుంటే, పట్టణాలు, నగరాల్లో ఫ్యాక్టరీలు, వాహనాల వల్ల ఈ సమస్య తీవ్రంగా ఉంది. ప్రతి ఒక్కరూ సొంత వాహనం కొనుగోలు చేయడం ఫ్యాషన్గా మారింది. కార్లు, స్కూటర్లు రోడ్ల మీదకు కాలుష్యాన్ని మోసుకొస్తున్నాయి. కాగా విమానాలకు వాడే ఇంధనం అధిక కాలుష్యాన్ని పుట్టిస్తోంది. ద్రవ్య చలామణి పెరగడం, విమాన ఛార్జీలు తగ్గడం, ప్రైవేటు విమానాల సంఖ్య పెరగడంతో ఎయిర్ ట్రాఫిక్ పెరిగి గాలి కాలుష్యం మరింత ఎక్కువైంది. వాహనాలు ఫ్యాక్టరీల నుండి వెలువడే పొగ చెత్తను కాల్చడం వల్ల గాలిలోకి ప్రమాదకరమైన రసాయనాలు చేరుతున్నాయి. నేలపైన, నీటిలో ఉన్న అన్ని జీవరాశులు గాలి కాలుష్యం బారిన పడుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి నామమాత్రంగా పనిచేస్తూ ఎడాపెడా లైసెన్సులు జారీ చేస్తుండడం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోంది. వృక్షో రక్షతి రక్షితః అన్న నానుడి అందరికీ తెలిసిందే. చెట్లను పెంచడం వల్ల ఈ సమస్యను కొంతవరకు నివారించవచ్చు. అలాగే పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంపై అవగాహన కల్పించాలి. పర్యావరణ కాలుష్యంలో శబ్ద కాలుష్యం మరొకటి. ఆధునిక కాలంలో శబ్ద కాలుష్యం ప్రమాదకరంగా మారింది. వినికిడి పరిమితికి మించి వచ్చే ఏ శబ్దమైనా శబ్ద కాలుష్యం కిందికే వస్తుంది. శబ్ద కాలుష్యాన్ని థ్రెషోల్డ్ లిమిట్తో కొలుస్తారు. కొన్ని శబ్దాలు థ్రెషోల్డ్ పరిధిలో ఉన్నప్పటికీ భరించరానివిగా ఉంటాయి. ఇవి మన ఏకాగ్రతను, మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ శబ్దం పెరుగుతోంది. వాహనాల హారన్ల మూతతో మనిషి రోడ్డు మీద నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. శబ్ద కాలుష్యం మన శరీరంపై, మెదడుపై ఎంతో ప్రభావం చూపుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రణగొణ ధ్వనుల మధ్య ఎక్కువ కాలం ఉన్నట్లయితే మనిషి ప్రవర్తనలో కూడా మార్పు వస్తుందని, కోపం, ఆదుర్ద, చికాకు ఇవన్నీ శబ్ద కాలుష్యం వల్ల వస్తాయని వైద్యులు నిర్ధారిస్తున్నారు. శబ్ద కాలుష్యంతో వినికిడి లోపాలు, జీర్ణశక్తి, జీవక్రియ, రక్త ప్రసరణలో కూడా మార్పులు కలుగుతాయి. ట్రాఫిక్ పోలీసులు, ఫ్యాక్టరీలలోని కార్మికులు శబ్ద కాలుష్యం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కత్తాల్లో శబ్ద కాలుష్యం తీవ్రంగా ఉంది. ప్రపంచంలో అత్యంత పారిశ్రామికీకరణ చెందిన జపాన్ దేశంలోని టోక్యో నగరంలో శబ్ద కాలుష్యం కారణంగా ప్రజలు మాస్కులు ధరించి రోడ్డు మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి వాహనం పొల్యూషన్ చెక్ చేయించుకొని సర్టిఫికేట్ పొందేలా చర్యలు చేపట్టాలి. పొల్యూషన్ చెకింగ్ను పెట్రోల్ పంపుల వద్ద మాత్రమే కాకుండా బయట కూడా చేసేలా చూడాలి. నకిలీ, నాణ్యత లోపించిన లూబ్రికెంట్స్ వాడకాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలి. నేటి బాలలే రేపటి పౌరులు అనే సూక్తిని ఆధారంగా చేసుకుని పర్యావరణ పరిరక్షణకు రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, బీఈడి కళాశాలలో నేషనల్ గ్రీన్ కోర్ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఏ స్పిరిట్ డీ కోర్ అనే ఫ్రెంచ్ పదం నుండి కోర్ అనే పదాన్ని తీసుకున్నారు. కోర్ అంటే కలిసి పనిచేయడం. నీరు, నేల, గాలి, చెట్లు, పక్షులు, జంతువులు వీటన్నింటి కోసం పనిచేయాలని అర్థం. పాఠశాల స్థాయిలో హెచ్ఎం, ఎన్జీసీ చైర్మన్గా ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలోని ఉపాధ్యాయులను గ్రీన్ టీచర్స్ అంటారు. రాష్ట్ర స్థాయిలో ఎన్జీసీ పర్యవేక్షణ కోసం మానిటరింగ్ కమిటీలో పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్, టూరిజం శాఖ కార్యదర్శి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులుగా వ్యవహరిస్తారు. పాఠశాలలో ఏర్పాటైన ఎన్జీసీ టీం పాఠశాలలోని మంచినీటిని, చెత్తను జాగ్రత్తగా నిర్వహిస్తూ చెట్లను కాపాడుకుంటూ విద్యుత్తును పొదుపుగా వాడేలా పనిచేస్తుంది. ఈ విధంగా చేస్తే సహజ వనరులను ఎలా వాడాలో అలవాటవుతుంది. అంతేగాక గ్రీన్ టీచర్స్ ఎప్పటికప్పుడు పిల్లల్లో పర్యావరణ స్పృహ కల్పిస్తూ మన పరిసరాల్లో ఉండే జంతువులు పక్షులను ఎలా సంరక్షించుకోవాలో అవగాహన కల్పిస్తారు. మానవ తప్పిదాల వల్ల పర్యావరణ కాలుష్యం ఇలాగే కొనసాగితే కాలక్రమంలో అడవులు కనుమరుగవుతాయి. తాగేందుకు మంచినీరు లభించని పరిస్థితి కలిగితే జీవరాశుల మనుగడ ప్రమాదకరంగా మారుతుంది. అరుదైన జాతులు అంతరించిపోయే ఆస్కారం ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కేవలం ఉపాధ్యాయులదే కాదు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి. ర్యాలీలు నిర్వహించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మొక్కలు పెంచేలా చర్యలు చేపట్టాలి. పర్యావరణాన్ని కాపాడేలా ప్రజల్లో చైతన్యం కలిగించాలి. ఏది ఏమైనప్పటికీ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. విన్నారు కదా శ్రోతలు, వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకి సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, వరిలో కనిష్ట మొలక శాతం ఎంత ఉండాలి? ఏ 80, బి 90. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏ 80. గత వారం రెండవ ప్రశ్న, ఎన్ని ఎకరాల భూమి కలిగిన రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంనకు అర్హులు? ఏ 1-5, బి 1-10. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏ 1-5. ఈ రెండు ప్రశ్నలకి సరైన సమాధానాలు పంపిన వారు డాక్టర్ స్వరూప దోమల్గూడ, శివలీల ఖమ్మం, జిఎస్ దేవి జోగిపేట్, భిక్షపతి గుమ్మడిదల, వి నాగేశ్వరరావు నర్సాపురం, కళావతి కరీంనగర్, లక్కిరెడ్డి విజయ గంభీరావుపేట్. కేవలం మొదటి ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు వై రవి పెద్ద కడుమూర్. కేవలం రెండో ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు గదం గ్రేస్ మేడ్చల్. వీరందరికీ మా చేనుకబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గణిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, కత్తెర పురుగును గుర్తించడం ఎలా? ఏ వై గుర్తు పురుగు తలభాగంలో ఉండడం, బి జెడ్ గుర్తు పురుగు తలభాగంలో ఉండడం. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి, కత్తెర పురుగును గుర్తించడం ఎలా? ఏ వై గుర్తు పురుగు తలభాగంలో ఉండడం, బి జెడ్ గుర్తు పురుగు తలభాగంలో ఉండడం. ఈ వారం రెండవ ప్రశ్న, లింగాకర్షక బుట్టలను ఎకరానికి ఎన్ని అమర్చుకోవాలి? ఏ 2-3, బి 4-6. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి, లింగాకర్షక బుట్టలను ఎకరానికి ఎన్ని అమర్చుకోవాలి? ఏ 2-3, బి 4-6. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకి సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండో ప్రశ్నకి సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672 ఈ నెంబర్కి SMS చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు, ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేనుకబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.